లాల్దేడ్ ప్రత్యేకత ఏమిటంటే ఆమె అందరికీ చెందిన వ్యక్తిగా ఆమెను గురించి రాసిన ప్రతి ఒక్కరూ, ఆమె సమకాలీనులు, ఆమె తరువాతి వారు కూడా భావించుకున్నారు. మహమ్మదీయులు ఆమెను లాల్దేడ్ అన్నారు, హిందువులు లల్లేశ్వరి అన్నారు. ఎవరికి వారే ఆమె తమ బంధువు అనుకున్నారు. సమకాలీన చరిత్రలోనే కాదు, అంతకు పూర్వం కూడా మనకు కశ్మీర్ గురించిన చరిత్రను చూస్తే మతపరంగా ఎప్పుడూ కూడా ఏదో రకమైన అల్లకల్లోలానికి ఆ ప్రాంతం గురైనట్టు తెలుస్తుంది. అలాంటి నేపథ్యం నుంచి వచ్చిన కవయిత్రి సార్వజనీనమైన సత్యాలను బోధించటం, సార్వకాలీనమైన విషయాలను చెప్పడం, ఈనాటికి అవి ప్రజలకు ఉత్తేజాన్నివ్వడం చాలా చెప్పుకోదాల్సిన విషయం. ఒక సంక్షుభిత కాలంలో సంఘర్షణాభరితమైన జీవితం నుంచి పుట్టిన కవిత్వంలో చాలా సహజంగానే పదును ఉంటుంది, నిజాయితీ ఉంటుంది, ఒక సార్వకాలీనత కూడా ఉంటుంది. అలాంటి సాహిత్యమే లాల్దేడ్ సృష్టించిన కవిత్వం. అందుకే ఆమె గురించి ఈరోజు మనం చెప్పుకుంటున్నాం. లాల్దేడ్ పుట్టిన కాలం ఉత్తర భారతాన్ని అల్లావుద్దీన్ ఖిల్జీ పరిపాలిస్తున్న కాలం. ఆమె జన్మించింది 1320 అని కొందరు, 1350 అని కొందరు అంచనా వేశారు. 1355 అన్నది చిట్ట చివరికి ఎక్కువ మంది అంగీకరించిన తేదీ. శ్రీనగర్ దగ్గర పండ్రేథాన్లో ఒక కాశ్మీర్ బ్రాహ్మణ అంటే పండిత కుటుంబంలో ఆమె జన్మించింది. అప్పటికీ మతపరంగా ఒక సంక్షోభ స్థితిలో ఉంది కశ్మీరం. బౌద్ధం అప్పటికే దాదాపు కశ్మీర్ లోయలో అంతరిస్తోంది. శైవం, శక్తి పూజ నిలదొక్కుంటున్నప్పటికీ వాటి మౌలిక రూపం పోయి వాటిలోని బలహీనతలకు దర్పణమైన కఠోరమైన కర్మకాండలు, మత విధులు ఇవే మిగిలాయి. రామానుజులు ప్రచారం చేసిన వైష్ణవ మతం ఇంకా ఈ లోయలో మాత్రం నిలదొక్కుకోలేదు. మరోవైపు అదే సమయంలో ఇస్లాం మత ప్రభావం కూడా ప్రారంభమైంది. ఇస్లాం కూడా బ్రాహ్మణంలాగా కొందరు అతివాదుల వల్ల తన పవిత్రతను, సార్వజనీనతను కోల్పోయే స్థితిలో ఉంది. ఎప్పుడైతే మతం ఉన్మాదంగా మారే పరిస్థితి వచ్చిందో అప్పుడే ప్రజలలో మానవతా దృక్పథం కూడా అంతరించడం ప్రారంభించింది. సహజంగానే మతమౌఢ్యం వల్ల మనుషుల్లో ఒక రకమైన అసహనం, ఇతర మతస్థుల పట్ల క్రౌర్యం, వివక్ష, నిర్దయ ఇట్లాంటివన్నీ ప్రబలుతాయి. ఆ స్థితిలో ఉంది 14వ శతాబ్ది కాశ్మీర్. ఇలాంటి వాతావరణంలో, సంక్షోభ యుగంలో జన్మించి మార్పును, శాంతిని కోరుకుంటున్న ప్రజలకు ఒక మార్గనిర్దేశనం చేసిన మహనీయురాలిగా లాల్దేడ్ను చరిత్రకారులు గుర్తించారు. మతపరంగా ఒక రకమైన కల్లోలం ఉంటే భాషాపరంగా అక్కడ మరో పరిస్థితి ఉంది. కశ్మీరీ లోయలో అప్పటికే సంస్కృత ప్రభావం సన్నగిల్లుతోంది. అసలు భారతదేశంలో ఉత్తర ప్రాంతం కానీ దక్షిణ ప్రాంతం కానీ మధ్యయుగాల్లో సాంస్కృతికపరమైన, మతపరమైన పరిణామాలు మాత్రమే కాకుండా భాషాపరమైన పరిణామాలు కూడా చాలా వచ్చాయి. ఈ యుగంలో దేశవ్యాప్తంగా ప్రారంభమైన భక్తి ఉద్యమం ముఖ్య లక్షణం స్థానిక భాషల్లో, అంటే ప్రజలు మాట్లాడుకునే భాషల్లో సాహిత్యాన్ని సృష్టించడం. దక్షిణ దేశాల్లోనైతే అధికార భాష దాదాపు సంస్కృతం అని అనుకుంటే ఉత్తర దేశంలో పర్షియన్ ఉండేది. కానీ భక్త కవులు మాత్రం, వారికి పాండిత్యం ఉన్నా లేకున్నా వారి లక్ష్యం సామాన్య ప్రజలు కనుక స్థానిక భాషలోనే రచనలు చేశారు. మనం ఇంతకుముందే చెప్పుకున్నట్టు ఆండాళ్ తమిళంలో రాసింది, అక్క మహాదేవి కన్నడంలో రాసింది. అలాగే లాల్దేడ్ కూడా స్థానిక భాష కశ్మీరీలోనే తన కవిత్వాన్నంతా చెప్పింది. ఇలా స్థానిక భాషల్లో సాహిత్యం సృష్టించడం వల్లే భక్తి అన్నది ఒక భావనా స్థాయిని, వ్యక్తిగత స్థాయిని దాటి ఉద్యమంగా రూపుదాల్చింది. ఈ భక్త కవయిత్రులు పనిగట్టుకొని కూర్చుని గొప్ప సాహిత్యం సృష్టిద్దాం అని ప్రయత్నించలేదు. అప్రయత్నంగా తమ భావనలు, అనుభూతుల ప్రేరణతో అప్పటికప్పుడు పద్యాలు, పాటలు చెప్పినవాళ్లే వీళ్ళంతా. లాల్దేడ్ కవిత్వం కూడా అలాంటి మౌఖిక సంప్రదాయానికి చెందిందే. అందుకే ఈమె కవిత్వంలో ఉన్నత సాహిత్య విలువల కంటే అనుభూతి సాంద్రతే ముఖ్యం. లాల్దేడ్ అని మహమ్మదీయులు, లల్లేశ్వరి అని హిందువులు సంభావించే ఈ కశ్మీరీ కవయిత్రి వ్యక్తిగత జీవితంలో చాలా వేదనను అనుభవించింది. బాగా కాలితేనే గాని కొండ గట్టి పడదు అన్న సామెత ఈమె విషయంలో నిజమే. ఈమెకు సంబంధించిన కథల్లో తేడాలున్నాయి, రకరకాల పాఠ్యాలున్నాయి. కానీ ఎక్కువ మంది అంగీకరించిన ఆమె జీవిత చరిత్రను స్థూలంగా చెప్పాలంటే, చిన్నప్పుడే లల్లేశ్వరి మనసు నిండా భక్తిని, ఈశ్వరుడి పట్ల ఆరాధనను నింపుకుంది. 12వ ఏట అప్పటి సంప్రదాయం ప్రకారం ఆమెకు వివాహం జరిగింది. అయితే అప్పటి ఆచారంలో మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే పేరు మార్చుకోవడం. అందుకనే అత్తవారు కోరిన పేరు పద్మావతి అని పెట్టుకుని కాపురానికి వెళ్ళింది. ఆమె అత్తవారు చాలా క్రూరురాలని కొన్ని కథల వల్ల, చారిత్రక ఆధారాల వల్ల కూడా తెలుస్తోంది. ఆ అత్త ఆమెకు కడుపు నిండా భోజనం కూడా పెట్టేది కాదు. ఆకులో గుండ్రాయి పెట్టి బయటకు కనిపించేంత మేరకే అన్నం పెట్టేదిట. చూసేవాళ్లకు ఒక పెద్ద కుప్ప అన్నం పెట్టినట్లుగా కనిపించేది. అయితే లల్లేశ్వరి ఏ రోజూ కడుపు నిండా భోజనం చేయలేదని మనకు చరిత్ర వల్ల తెలుస్తోంది. కాని ఆమె ఏమీ అనేది కాదు. ఆ మెతుకులే తిని ఆ రాయిని కడిగి యథాస్థానంలో ఉంచి వచ్చేసేది. ఆమె వాక్కు ఒకటుంది, సహజంగా ఆమె అప్పటికప్పుడు స్వచ్ఛందంగా చెప్పిన ఒక కవిత. వారు బలిసిన గొర్రెను కోయవచ్చు, లల్లకు ఉండనే ఉంది కదా గుండ్రాయి. ఈ వాక్కు అప్పుడు ఆమెకు అప్రయత్నంగా వచ్చిన వాక్యం కావచ్చు, కానీ ఇప్పటికీ అది కశ్మీర్లో ఒక నానుడిగా జాతీయంగా ఉండిపోయిందని చెప్తారు. ఆమె జీవితంలో ఒక్క మామగారు మాత్రమే కోడలి పట్ల ప్రేమను జాలిని ప్రదర్శించేవాడు. అయితే అతని మాట ఏమాత్రం చెల్లేది కాదు ఆ ఇంట. లల్లాదేవి బహుశా అందువల్లే యోగినిగా మారి ఉంటుంది. ఎప్పుడైనా మన చేతిలో అవమానం పొందిన వారి నుంచి ఏదైనా స్పందన వస్తేనే, అంటే కోపమో బాధో వ్యక్తం చేస్తే మనకు ఆనందం, తృప్తి. కానీ లల్లాదేవి అత్తగారు ఎన్ని బాధలు పెట్టినా కిమ్మనేది కాదు, ఫిర్యాదు చేసేది కాదు, కనీసం బాధను బయటికి చూపుకునేది కాదు, చివరికి భర్తకు కూడా నోరు విప్పి ఏమీ చెప్పేది కాదు. ఇక ఆ అత్తగారికి తృప్తి అనేది ఎక్కడి నుంచి వస్తుంది? ఇలా లాభం లేదని తను బాధపెట్టడం కంటే కొడుక్కి ఆమె మీద చాడీలు చెప్పడం మంచిదని అనుకుంది. లల్లేశ్వరి రోజు ప్రాతకాలంలోనే కుండ తీసుకుని నది ఒడ్డుకు వెళ్లి నీళ్లు మోసుకొచ్చేది. అయితే పని చేసుకుని తిరిగి నేరుగా వచ్చేయడం ఆమెకు అలవాటుగా లేదు. అక్కడే దగ్గరే ఉండే ఒక నటేశ్వర ఆలయానికి వెళ్లి అక్కడ యోగాసనాలు వేసి కాసేపు భగవంతుడి సాన్నిధ్యంలో గడిపి చివరికి వచ్చేది. అందుకే ఆమె ఇంటికి రావడానికి దాదాపు రోజు ఆలస్యమయ్యేది. దీనికి అత్తగారు చిలవలు పలవలు కలిపి లల్లేశ్వరికి ప్రియుడున్నాడని, నీళ్ల కోసం వెళ్లినప్పుడల్లా అతనితో సమయం గడుపుతోందని కొడుకు చెవిలో ఊదింది. దీని నమ్మిన కుమారుడు ఒకరోజు లల్లాదేవి ఇంటికి రాగానే శిక్షించడానికి సిద్ధమయ్యాడు. లల్లాదేవి ఎప్పటిలాగానే నెత్తిన నీళ్ల కుండ పెట్టుకుని ఇంటికి వచ్చింది. తలుపు చాటున నక్కి నించున్న భర్త నికాభట్ ఆమె నెత్తిపైనున్న కుండను కర్రతో మోదాడు. అప్పుడు జరిగింది అందరినీ ఆశ్చర్యపరిచిన సంఘటన. మామూలుగా ఒక వ్యక్తి యోగి అనగానే వారి మహిమల గురించి కథలు ప్రచారంలోకి రావడం చాలా సహజం. ఒక రకంగా ఇది ఇలాంటి కథే. అయితే ఒక రకంగా ఆనాటి నుంచే లల్లాదేవికి అత్తగారింటి యాతన కూడా తప్పింది కనుక ఇది పదే పదే వినాల్సిన కథే. సరే, ఇంతకు అతనేం చేశాడు? కర్రతో కుండను మోదాడు. కుండ పగిలింది, కానీ విచిత్రంగా నీళ్లు కింద పడలేదు. ఒక్కసారిగా మంచులా గడ్డకట్టి అలా గాలిలో ఉండిపోయింది. లల్లాదేవి ఇంట్లోని కుండలన్నీ తెచ్చి వాటిలో ఈ మంచుగడ్డ నుంచి నీటిని నింపి ఇంట్లో ఏమాత్రం నీటి కొరత లేకుండా చేసింది. తర్వాత విరిగిన కుండను బయటకు విసిరేస్తే అందులోంచి తాజా నీళ్ల ఊట వచ్చిందిట. అదే ఈ 20వ శతాబ్ది వరకు ఒక సరస్సుగా ఉండి లల్లా సరస్సు అనే పేరుతో ప్రసిద్ధి చెందిందని చరిత్రకారులు చెప్తారు. పీర్ గులాం హసన్ అనే చరిత్రకారుడి వర్ణన ప్రకారం ఈ సరస్సు 1925-26 ప్రాంతాల్లో ఎండిపోయింది. ఈ సంఘటన జరిగిన తర్వాత లల్లాదేవి తన అత్తవారింట ఉండలేదని, అప్పటికే ఆమెకు 26 ఏళ్ళు, ఆ సంవత్సరమే ఆమె యోగినిగా మారి ఇల్లు వదిలి సంచారజీవిగా ఈ విశాల విశ్వంలోకి వెళ్ళిపోయిందని చెప్తారు. కశ్మీరీ కవయిత్రి లల్లాదేవి చెప్పిన కవిత్వాన్ని వాక్కులు అంటారు. ఆమె నమ్మకాలు, ఆమె జీవిత చరిత్ర, ఆమె ఆధ్యాత్మిక చింతన అన్నీ ఈ వాక్కుల ద్వారా మనకు తెలుస్తాయి. లల్లాకు చాలా చిన్నతనం నుంచే తన పూర్వజన్మల జ్ఞానం ఉండేదిట. ఒక జన్మలో ఆమె ఇప్పుడు ఉన్న పండ్రేథాన్, అంటే ఇప్పుడు తాను పుట్టిన పండ్రేథాన్లోనే ఒక వ్యక్తికి భార్య, ఒక కుమారుడికి తల్లి. ఆ పిల్లాడికి 11 రోజులప్పుడు ఆమె గురువు, ఇంటి పురోహితుడు అయిన శ్రీకంఠుడు అనే పండితుడు వస్తే తను త్వరలో చనిపోతుందని, 1 సంవత్సరం తర్వాత ఒక గుర్రపిల్లగా పుడుతుందని తనే చెప్పిందిట. ఆ పిల్లే మరో 6 నెలల్లో ఆ గుర్రపిల్ల పులి చేతిలో మరణించి ఒక కుక్కపిల్ల జన్మిస్తుందని కూడా చెప్పిందిట. అలా వరుసగా 6 జన్మలెత్తి చివరికి 14వ శతాబ్దిలో లల్లేశ్వరిగా ఆమె జన్మమెత్తింది. అయితే విచిత్రమేమిటంటే మొదటి జన్మలో తనకు గురువైన శ్రీకంఠుడు లేదా సిద్ధకంఠుడే ఈ జన్మలో కూడా ఆమెకు గురువుగా పుట్టాడు. పైగా ఆ క్రితం జన్మలోని తన సంతానమే ఈ జన్మలో తన భర్త అని కూడా ఆమె గుర్తించి గురువుగారికి చెప్పింది అని మరో కథ ఉంది. ఇలా లల్లాదేవికి పూర్వజన్మ స్మృతి అమితంగా ఉండేదని, అవన్నీ ఆమె వాక్కుల ద్వారా ప్రపంచానికి చెప్పిందని చరిత్రకారులు, సాహిత్య విమర్శకులు అంటారు.